past years, when we have had meetings in Hyderabad,
గత సంవత్సరాల్లో మనం ఈ యొక్క కూటాలు కలిగి ఉన్నాం మనం.
We've always invited everybody to come.
గత సంవత్సరాల్లో మనం అందరినీ కూడా ఆహ్వానించాం వినటానికి.
Opened it to the public.
పబ్లిక్ మనం అందరికి కూడా ఆహ్వానం చెప్పాం.
And we're thankful that many people would come, more than 1,500 people.
సుమారు 1,500 మంది వచ్చి దేవుని వాక్యం విన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు.
బట్ many people are only interested in listening to good messages.
కాని చాలా మంది ప్రజలు కేవలం దేవుని వాక్యం వినటంలోనే ఆసక్తి చూపిస్తున్నారు.
They can keep on hearing good messages year after year.
సంవత్సరాలు గడిచే కొలది అలాగే వాక్యం వింటూ వింటూ ఉండవచ్చు.
And never fulfill or accomplish God's purposes.
కానీ వారి జీవితంలో దేవుని యొక్క చిత్తము సంకల్పం ఎప్పటికీ కూడా నెరవేర్చలేని వారిగా ఉండవచ్చు.
I can compare them to children who go faithfully to school every day but never finish high school.
Varini prati roju kuda school ku velle pillalato polchavachu. Varu prati roju velthar gaani chadavaru.
Or they go to college regularly for years but never graduate.
Kontha mandi college ku velthu velthu untaru gaani appati kuda degree poorthi cheyaru.
Now will any parent be happy that the children are going regularly to school if they're not passing in their examinations?
వారి పరీక్షలో పాస్ అవ్వకుండా వారి పిల్లలు కేవలం ప్రతిరోజు స్కూల్ కు వెళ్తుంటే తల్లిదండ్రులు ఎవరైనా సంతోషంగా ఉంటారా?
A lot of God's people it's like that.
చాలా మంది దేవుని ప్రజలు అలాగే ఉన్నారు.
There's no progress in their life.
వారి జీవితంలో ఎటువంటి అభివృద్ధి కూడా లేదు.
They're not spiritually more like Christ year after year.
వారు సంవత్సరాలు గడిచే కొలది యేసుక్రీస్తు సారూప్యానికి మార్చబట్టలేదు.
There is a path that God has planned for his children.
దేవుడు తన ప్రజల కొరకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు.
When we receive Christ as our savior.
యేసు ప్రభువుని మన రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు పొందుకున్నప్పుడు.
And we have really turned from all our sins.
మన ప్రతి పాపం నుండి మనం దేవుని వైపు తిరిగినప్పుడు.
All our past sins are forgiven.
మన యొక్క గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి.
And the blood of Jesus can cleanse us entire parts.
Manaka gata prati paapanni kuda yesu raktham kadigi pavitra parustundi.
And not only that, the Bible says, God says, I won't remember your past.
Anta matrame kaadu Bible cheptundi mee gata paapalanu eppatiki gnyapakam chesukonani devudu cheptunnadu.
And more than that, we are clothed with the righteousness of Christ.
Danikante ekkuga Kristu yokka neetito manam kappabadi unnam.
But our inside hasn't changed.
కానీ మన అంతరంగం ఇంకా మార్చబడలేదు.
We are covered with the righteousness of Christ, but gradually God wants to change us on the inside.
మనం క్రీస్తు నీతితో మాత్రమే కప్పబడ్డాం గానీ మన అంతరంగం ఇంకా నీతితో నింపబడలేదు.
But God calls us righteous.
కానీ దేవుడు మనల్ని నీతిమంతులే ఉండటం కొరకు పిలిచాడు.
It's like you call that newborn baby your son.
మీరు మీకు పుట్టినటువంటి బిడ్డను కుమార్తె లేదా కుమారుడు అని పిలుస్తారు.
And if he's born to a king, he's called a prince the day he's born.
ఒకవేళ రాజుకు కుమారుడు పుడితే రాజకుమారుడు అంటారు ఆ అబ్బాయిని.
Or a princess.
లేకపోతే రాజకుమారి అంటారు.
But it's so immature.
కానీ వాళ్ళు ఎంతో పరిణితి లేని వాళ్ళుగా ఉంటారు.
So God declares us righteous.
దేవుడు మనల్ని నీతిమంతుల తీర్పు తీరుస్తున్నాడు.
Just like that, child of the king has to grow and grow and grow and become a very mature, responsible person.
అది ఎలా ఉంటుందంటే రాజుగారి అబ్బాయి అంతకంతకు పెరిగి పరిణితి చెందినట్టుగా ఉంటుంది.
He can't grow like all the children in the slums carelessly playing around in the mud the whole day.
ఆ రోడ్డు మీద తిరిగే పిల్లల వలె మట్టిలో ఆడుకుంటూ అతను గడపలేడు.
So also God wants us who are children of the king to grow up and become mature year by year.
దేవుడు కూడా అలాగే మనలను రాజకుమారులుగా దినాలు గడిచే కొలది సంవత్సరాలు గడిచే కొలది ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు.
We don't understand there is a path God has ordained for the righteous.
నీతిమంతుల కొరకు దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించినట్టుగా వాక్యం చెప్తుంది.
I want to show you that in the Old Testament, Proverbs 4 verse 18.
పాత నిబంధనలో సామెతలు 4వ అధ్యాయము 18వ వచనంలో చూపిస్తాను.
It's not enough to know this verse.
ఈ వచనం తెలిసి ఉంటే సరిపోదు.
We must experience it.
దాన్ని మనం అనుభవంగా అనుభవించాలి.
You know, a lot of people can go to school and memorize things without understanding what is taught there.
చాలా మంది చిన్న పిల్లలు స్కూల్ కు వెళ్ళవచ్చు దాన్ని కేవలం బట్టి పెట్టవచ్చు అర్థం చేసుకోకుండా.
We know that our children, those who understand what is taught in the school, are the ones who will develop.
నిజానికి స్కూల్లో చెప్పేది అర్థం చేసుకున్నటువంటి పిల్లలు చాలా అభివృద్ధి చెందుతారు.
నాట్ దోస్ హూ కెన్ మెమరైజ్ ఎవ్రీథింగ్ ద టీచర్ సేస్.
కేవలం టీచర్ చెప్పింది బట్టి పెట్టడం ద్వారా కాదు.
లాట్ ఆఫ్ పీపుల్ హూ మెమరైజ్ మే గెట్ గుడ్ మార్క్స్.
ఆ బట్టి పెట్టిన వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవచ్చేమో కానీ
బట్ ద పీపుల్ హూ అకాంప్లిష్ సంథింగ్ ఇన్ లైఫ్ ఆర్ దోస్ హూ అండర్స్టాండ్ వాట్ దే స్టడీడ్ ఇన్ స్కూల్.
కానీ జీవితంలో ఏదైనా సాధించగలిగిన వాళ్ళు ఎవరంటే అర్థం చేసుకున్న వాళ్ళే సాధించగలరు.
ఇట్స్ గుడ్ టు మెమరైజ్ ద బైబుల్.
ఆ బైబిల్ ని కంఠస్థం చేయడం చాలా మంచిది.
బట్ ఇట్స్ బెటర్ టు ఎక్స్‌పీరియన్స్ వన్ వర్స్ దెన్ టు మెమరైజ్ 10,000 వర్సెస్.
10,000 వచనాలు కంఠస్థం చేయడం కంటే ఒక్క వచనం అనుభవించడం చాలా మంచిది.
సో యు మే సే ఐ నో దిస్ వర్స్ ప్రొవర్బ్స్ 4:18.
ఆ మీరు చెప్పొచ్చు ఈ వచనం నాకు తెలుసు అని సామెతలు 4:18.
దట్స్ నాట్ ఇంపార్టెంట్.
అది అంత ముఖ్యం కాదు.
కెన్ యు సే దట్ యు ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్?
నీవు ఇలా చెప్పగలవా ఈ వచనం అనుభవమై ఉంది నేను అనుభవించాను అని చెప్పగలవా?
హియర్ ఇస్ ద పాత్ గాడ్ హస్ ఆర్డైన్డ్ ఫర్ ఆల్ హిస్ చిల్డ్రన్.
దేవుడు తన బిడ్డలందరికీ కూడా ఒక మార్గాన్ని నిర్దేశించాడు.
హి సేస్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ ఇట్స్ లైక్ ద సన్ రైజింగ్ ఇన్ ద డాన్.
మనం తిరిగి జన్మించినప్పుడు అంటే సూర్యుడు ఉదయించినట్టుగా ఉంటుంది.
బికాజ్ ఇట్ వాస్ డార్క్నెస్ బిఫోర్ దట్.
దానికి ముందుగా అదంతా చీకటి మాయం.
ఇట్ సేస్ ఫ్రమ్ సన్ రైజ్ ద సన్ షైన్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్ అండ్ బ్రైటర్ టిల్ ఇట్ కమ్స్ ఓవర్ హెడ్.
కానీ ఆ చీకటి మీద సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెలుగు కొంచెం తేజరిల్లుతూ ఉంటుంది.
దట్ ఇస్ ద పాత్ గాడ్ హస్ ఆర్డైన్డ్ ఫర్ ద రైచియస్.
నీతివంతుల కొరకు దేవుడు అటువంటి మార్గాన్ని నిర్దేశించాడు.
జస్ట్ లైక్ ఇన్ స్కూల్.
అది స్కూల్ లాగా ఉంటుంది.
ఎవ్రీ ఇయర్ వి ఎక్స్పెక్ట్ ఎ చైల్డ్ టు గో టు ది నెక్స్ట్ క్లాస్.
ప్రతి సంవత్సరం కూడా మన పిల్లలు పై తరగతి వెళ్ళాలని ఆశపడతాం మనం.
వి ఎక్స్పెక్ట్ దట్ చైల్డ్ ఇన్ సే కిండర్ గార్టెన్ అండ్ 12 13 ఇయర్స్ ఇన్ స్కూల్ ఇట్స్ ఫినిష్ స్కూల్.
ఆ ఎల్కేజీ యూకేజీ జరిగిన తర్వాత 12 సంవత్సరాలకు స్కూల్ పూర్తి చేయాలని మనం కోరుకుంటాం.
అండ్ ఎవ్రీ పేరెంట్ విల్ బి డిసపాయింటెడ్ if his child fails even one year and stays in the same class.
Prati talidandulu kuda vaari pillalu okka sari tappina kuda vaallu ento nirash padtaru.
All of you who are parents know that.
Meelo una talidandulu andariki kuda adi telusu.
All of you who are parents know the joy that comes to your heart when your child has been promoted.
మీ తల్లిదండ్రులుగా ఉన్న మీరందరూ కూడా మీ పిల్లలు పై తరగతికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషిస్తారు.
బట్ నాట్ ఓన్లీ ప్రమోటెడ్, హౌ మచ్ మోర్ జాయ్ ఇఫ్ యువర్ చైల్డ్ హస్ కమ్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్.
పై తరగతి వెళ్ళటమే కాదు కానీ క్లాస్ మొత్తంలో కూడా మొదటి మార్కులు తెచ్చుకున్నట్టయితే ఎంత సంతోషిస్తాం తల్లిదండ్రులుగా.
ఐ వాంట్ టు ఆస్క్ యూ వెదర్ యువర్ లైఫ్ ఇస్ బ్రింగింగ్ ద సేమ్ జాయ్ టు యువర్ హెవెన్లీ ఫాదర్.
నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ వ్యక్తిగత జీవితం మీ పరలోక తండ్రికి అటువంటి సంతోషాన్ని తెస్తుందా?
దట్ హీ ఇస్ డిలైటెడ్ దట్ హీ సీస్ అ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ ఇయర్.
నీ జీవితంలో అభివృద్ధిని చూసి నిజముగా దేవుడు సంతోషిస్తున్నాడా?
గాడ్ ఇస్ నాట్ అన్‌రియలిస్టిక్.
దేవుడు ఆయన యథార్థంగా ఉండే దేవుడు.
యు ఆర్ నాట్ అన్‌రియలిస్టిక్ విత్ యువర్ చిల్డ్రన్.
మనం కూడా మన పిల్లల విషయంలో ఆ విధంగా ఉండము.
ఆఫ్టర్ దే హావ్ బీన్ 5 ఇయర్స్ ఇన్ స్కూల్ యు డోంట్ ఆస్క్ దెం హావ్ యు గాట్ యువర్ PhD.
ఆ 5 సంవత్సరాల స్కూల్ కు వెళ్ళిన తర్వాత PhD అయిపోయిందా అని అడగం మన పిల్లలు.
నో, యు నో దట్ ఇట్ కెన్ టేక్ 20 ఇయర్స్ టు గెట్ ఎ PhD.
PhD చదవడానికి 20 సంవత్సరాలు పట్టవచ్చు.
సో యు ఆర్ నాట్ అన్‌రియలిస్టిక్ బట్ యు వాంట్ టు సీ వెదర్ దేర్ ఇస్ ప్రోగ్రెస్.
కానీ మన జీవితంలో మనం అభివృద్ధిని కోరుతాం.
సో గాడ్ ఇస్ నాట్ ఆస్కింగ్ యు హావ్ యు బికమ్ లైక్ జీసస్ కంప్లీట్లీ.
దేవుడు ఇలా అడగట్లేదు, నువ్వు పూర్తిగా క్రీస్తు వలె మార్చబడ్డావు అని అడగట్లేదు.
బట్ ఇస్ దేర్ ప్రోగ్రెస్?
కానీ నీలో అభివృద్ధి ఉన్నదా అని అడుగుతున్నాడు దేవుడు.
Are you a little more free from the sins that defeated you last year?
పోయిన సంవత్సరం ఏ పాపాలు ఓడిపోయావో ఆ విషయాల్లో ఏమైనా అభివృద్ధి సాధించావా?
Progress in the world is by knowledge.
ఈ లోకంలో మనం తెలివితేటల ద్వారా మరి అభివృద్ధి చెందుతాం.
And in technical training by experience.
ఆ టెక్నికల్ గా ట్రైనింగ్ చేసినప్పుడు అనుభవించినప్పుడు మనం అభివృద్ధి చెందుతాం.
Progress in the Christian life is to become more like Jesus.
క్రైస్తవ జీవితంలో అభివృద్ధి అంటే యేసు వలె రూపాంతరం చెందుట.
Not how many tracts you distributed or how many people you witnessed to.
మనం ఎన్ని కరపత్రాలు పంచామని కాదు, ఎంతమందికి సాక్ష్యం చెప్పామనేది కాదు.
Because if you think of the number of tracts you distributed, none of us can beat the Jehovah's Witnesses. They do it much more than us.
మనం కరపత్రాలు పంచటంలో గనక ఆలోచించినట్టయితే యెహోవా సాక్షుల్ని కూడా మనం మించలేం, వాళ్ళు అంతగా పంచుతారు.
And many other cult groups, they do a lot more evangelism.
ఇంకా అటువంటి వాళ్ళు చాలా మంది అటువంటి కరపత్రాలు పంచడం చాలా చేస్తారు.
But it's growth in character that God wants to see.
కాని మన జీవితంలో గుణశీలం మన యొక్క స్వభావం మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు.
The ultimate degree we want to get is not first class evangelist but totally like Jesus Christ.
మనం చివరికి మనం పొందాలనే డిగ్రీ ఏంటంటే మన సువార్తికులుగా చేయటం కాదు కానీ సంపూర్ణంగా యేసు వలె రూపాంతరం చెందుట.
But it's a step by step progress.
కానీ అది క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది.
We start out as absolutely rotten when we are unconverted.
మనం ఆరంభించినప్పుడు ఎంతో అధోగతిలో పూర్తిగా నశించిన స్థితిలో ఆరంభిస్తాం.
From that pit, God raises us up to make us like Christ.
ఆ గుంతలో నుండి దేవుడు కొంచెం మనల్ని వృద్ధి కలుగ చేస్తాడు.
God wants to make us more and more like Christ.
దేవుడు మనందరినీ కూడా అంతకంతకు క్రీస్తు వలె రూపాంతరపరచాలని ఇష్టపడుతున్నాడు.
And if that's not happening,
అది మన జీవితంలో జరగనట్టయితే,
then God is disappointed.
అప్పుడు దేవుడు మన విషయంలో నిరాశపడతాడు.
Now this is the picture you see in Genesis chapter 1.
ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం.
What do you see in Genesis chapter 1?
ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చూస్తాం మనం?
The earth is in a pathetic condition, verse 2.
రెండో వచనంలో భూమి నిరాకారముగా ఉంది, ఎంతో దౌర్భాగ్యస్థితిలో ఉంది భూమి.
That is our condition when we are unconverted.
మనం కూడా ప్రభుని ఎరగక ముందు అటువంటి స్థితిలో ఉన్నాం.
Finally, at the end of the chapter, the earth has become perfect.
కాని అధ్యాయం చివరిలో ఆ భూమి సంపూర్ణంగా చేయబడింది.
God looks at it and it says it's perfect. Very good.
దేవుడు దాన్ని చూసి చాలా మంచిగా ఉంది అంటున్నాడు దేవుడు.
That first chapter is a picture of how God wants us also to grow.
ఈ మొదటి అధ్యాయము మన విషయంలో కూడా ఏ విధంగా దేవుడు అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు చూస్తున్నాము.
God could have made that earth perfect in one day.
దేవుడు ఒక్క రోజులో ఆ భూమిని సంపూర్ణం చేయగలడు, పరిపూర్ణం చేయగలడు.
He didn't do that.
కానీ అలా చేయలేదు.
Day by day by day by day reached perfection.
రోజు రోజు దేవుడు ఆ భూమి మీద పనిచేసి ఆ విధంగా చేశాడు.
And that first chapter is the message of the Bible in a nutshell.
ఈ యొక్క బైబిల్ అంతటిలో ఉన్నటువంటి సందేశం ఈ ఒకటో అధ్యాయంలో ఇమిడి ఉన్నది.
That's the way it must be in all of our lives.
అదే విధంగా మనందరి జీవితం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
There was not a single day in those 6 days where nothing happened.
ఆ 6 రోజుల్లో కూడా ఏమీ జరగని దినం ఒకటి కూడా లేదు.
Every day there was something.
ప్రతి రోజు కూడా ఏదో ఒకటి జరిగింది.
Next day something more.
మరొక రోజు మరొకటి జరిగింది, మరొకటి జరిగింది, మరొకటి జరిగింది.
Till it was perfect.
అది పరిపూర్ణం అయ్యే వరకు.
Now this is God's perfect will.
ఇది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము.
In the New Testament,
కొత్త నిబంధనలో
you see exactly the same thing. 2 Corinthians chapter 3.
2 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా అదే మనం చూస్తాం.
Just what we read in Proverbs 4:18.
సామెతలు 4:18లో చదివిందే ఇక్కడ కూడా చదువుతాం.
In Proverbs 4:18 it's written like a picture language, light getting brighter, brighter, brighter.
ఆ సామెతలు 4:18లో ఒక పోలికతో చెప్తున్నాడు, దినదినం తేజరిల్లింది అని చెప్తున్నాడు.
In 2 Corinthians 3:18 it's described in actual terms what it means.
2 కొరింథీ 3:18లో నిజానికి అక్కడ జరిగిన విషయాన్ని చెప్తున్నాడు.
What is that perfect light?
ఏంటా పరిపూర్ణ వెలుగు ఏంటి?
Which is described in Proverbs 4:18 as the sun overhead.
ఆ అంటే ఆ సూర్యుడు ఆ మన మీద సూటిగా ఉండటం అక్కడ చెప్పబడింది.
That is becoming totally like Christ.
అంటే అది సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడటంగా ఉంది.
So 2 Corinthians 3:18 says.
2 కొరింథీ 3:18 ఇలా చెప్తుంది.
As we look at the glory of Jesus in the Bible.
మనము బైబిల్ ద్వారా యేసుక్రీస్తు మహిమను చూచిన కొలది
little by little the Holy Spirit makes us more and more like him.
Koncham parishuddhaatma devudu yesu saarpinanu maarustu untadu.
That is God's purpose.
Ade devuni yokka uddesham.
And if you are really wholehearted like the apostle Paul,
neevu paulu vale poorna hrudayamto unnataithe,
then that change can take place in you, not just year by year but day by day.
ఆ మార్పు ఏదో సంవత్సరానికి కాదు, కానీ దిన దినము మనం మార్పు చెందుతూ ఉంటాం.
మోస్ట్ ఆఫ్ us would be quite happy if there's some progress in our life this year compared to last year.
చాలా మంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం అభివృద్ధి చెందాం కాబట్టి సంతోషిస్తారు.
But the apostle Paul was not satisfied with that.
కానీ అపొస్తలుడైన పౌలు అలా తృప్తి పడలేదు.
He wanted a growth and a development every day.
పౌలు తన జీవితంలో ప్రతి రోజు కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు.
So he says in chapter 4,
4వ అధ్యాయంలో ఇలాగ చెప్తున్నాడు.
About his experience.
ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు.
2 Corinthians 4.
2 కొరింథీ 4వ అధ్యాయము.
And verse 16.
16వ వచనం.
He says our inner man is being renewed day by day.
మా ఆంతర్య పురుషుడు దినా దినము నూతన పరచబడుతూ ఉన్నాడు.
నాట్ వన్స్ ఎ ఇయర్,
ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు.
వెన్ యు రీడ్ దాట్,
అది మనం చదివినప్పుడు
యు కెన్ జస్ట్ రీడ్ ఇట్ అండ్ స్కిప్ ఓవర్ ఇట్,
మనం అలాగ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఐ యామ్ ష్యూర్ మెనీ ఆఫ్ యు రీడ్ దట్ వర్స్ మెనీ టైమ్స్,
మీరు చాలా మంది చాలా సార్లు చదివి ఉంటారు నేను నమ్ముతున్నాను.
డిడ్ యు స్టాప్ టు థింక్ అబౌట్ ఇట్,
మీరు ఎప్పుడైనా ఆగి దాని గురించి ఆలోచించారా?
హియర్ ఇస్ ఎ మ్యాన్ టెస్టిఫైయింగ్,
ఇక్కడ ఒక మనిషిడు సాక్ష్యం చెప్తున్నాడు.
మై ఇన్నర్ మ్యాన్ ఇస్ బీయింగ్ రెన్యూడ్ టు బికమ్ మోర్ లైక్ జీసస్ ఎవ్రీ డే,
నా ఆంతర్య పురుషుడు దినా దినము నూతన పరచబడుతూ ఉన్నాడు.
హిస్ నాట్ హ్యాపీ దట్ హిస్ బెటర్ దెన్ హి వాస్ లాస్ట్ ఇయర్,
ఏదో పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బాగున్నానని తృప్తి పట్టలేదు పౌలు.
హి వాంట్స్ టు బి బెటర్ ఎవ్రీ డే,
ప్రతిరోజు కూడా కొంత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు.
బికాజ్ దట్స్ వాట్ హి సీస్ ఇన్ జెనసిస్ చాప్టర్ 1,
ఎందుకంటే ఆదికాండ 1వ అధ్యాయంలో అదే చూస్తున్నాడు పౌలు.
ఎవ్రీ డే గాడ్ సెడ్ సంథింగ్,
ప్రతిరోజు కూడా దేవుడు ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు.
జెనసిస్ 1,
ఆదికాండ 1వ అధ్యాయం.
ఎవ్రీ డే ద హోలీ స్పిరిట్ మూవ్డ్,
ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ అక్కడ కదిలాడు.
అండ్ దట్ కరప్ట్ ఎర్త్ బికేమ్ ఎ లిటిల్ బెటర్,
ఆ నిరాకారంగా ఉన్నటువంటి భూమి కొంచెం మంచిగా చేయబడింది.
లెట్ మీ రిపీట్, దట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్ ఫర్ యు అండ్ మీ,
అదే బైబిల్లో మనందరికీ ఉన్నటువంటి వర్తమానం.
ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు హెవెన్ వెన్ వి డై,
మనం ఏదో చనిపోయినప్పుడు పరలోకం వెళ్ళటం కాదు.
దట్ ఇస్ ఎ ఫాల్స్ గాస్పెల్,
అది తప్పుడు సువార్త.
జస్ట్ లైక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్,
పాత నిబంధనలో వలె.
మెనీ పీపుల్ థాట్ ద గాస్పెల్ వాస్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్,
చాలా మంది ఏమనుకుంటారంటే సువార్త అంటే ఐగుప్తు నుంచి బయటికి రావటం అనుకుంటారు.
దట్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్,
అది కేవలం ఆరంభం మాత్రమే.
ద గాస్పెల్ వాస్ యు మస్ట్ ఎంటర్ కేనాన్,
సువార్త ఏంటంటే మనం కానాన్లో ప్రవేశించాలి.
600,000 బిలీవర్స్ హు లెఫ్ట్ ఈజిప్ట్, ఓన్లీ 2 ఎంటర్డ్ కేనాన్.
600,000 మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఇద్దరు మాత్రమే కానాన్లో ప్రవేశించారు.
అండ్ ఇట్ సేస్ గాడ్ వాస్ వెరీ డిసాపాయింటెడ్ అండ్ హి వాస్ యాంగ్రీ విత్ దెం,
దేవుడు వారి విషయం ఎంతో నిరాశ చెంది వారి మీద కోపించినట్టుగా మనం చూస్తాం.
ఇస్ గాడ్ డిసాపాయింటెడ్ విత్ యు,
ఒకవేళ దేవుడు నీ విషయంలో కూడా నిరాశపడుతున్నాడా?
I'm not asking you whether he'll send you to hell.
ninnu narakanni pampistada ani nenu adagataledu.
It's like if a child says, yeah, I don't make my parents happy, but they give me food, I stay at home.
aa okavela oka baardela annattu untundi, naa thallidannu santoshanni evvaleni gaani kaani tini intilone untanu annattu ga untundi.
I'm not studying properly, I'm wasting my life.
nenu sariga chadavunu, naa jeevitha rudha chesukuntunnanu.
That doesn't matter, my parents still keep me at home.
ఆ దానికి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోనే ఉంచుకుంటున్నారు కాబట్టి.
That's how a lot of believers are living.
అలాగే చాలా మంది విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు.
Yeah, I'm going to go to heaven when I die.
నేను చనిపోయినప్పుడు పరలోకం వెళ్తాను.
But is God happy with your life today?
కానీ ఈ రోజు నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా?
I'm not bothered by that.
ఆ నేను దాని గురించి చింతించను.
Exactly like a child who lives at home, never does any work, never goes to school.
అది ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడు ఇంటి దగ్గరే ఉండి ఏ పని చేయకుండా స్కూల్ కు వెళ్ళినట్టుగా
ఉంటుంది. ఆ
అబ్బాయికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి అన్ని.
Doesn't do any work, doesn't study.
ఏ పని చేయడు, చదువుకోడు.
When he's 40 years old, he's still staying at home, depending on his parents.
40 సంవత్సరాలు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు, ఏ పని చేయడు.
And he glories in this.
ఆ దానిలో అతిశయిస్తాడు అతను.
I'm at home.
నేను ఇంట్లోనే ఉన్నాను.
I'm not on the streets.
నేను చెట్ల కింద లేను.
I'm okay, I get 3 meals a day.
ఆ రోజు 3 సార్లు తింటున్నాను కదా, నేను బానే ఉన్నాను.
Exactly how many believers are.
ఆ విధంగా చాలా మంది విశ్వాసులు ఉన్నారు.
You would think such a boy is a waster.
మనం అనుకుంటాం అటువంటి యవనస్తుడు వృధాగా జీవించాడు.
But ask yourself if you're living like that.
నిన్ను నీవు ప్రశ్నించుకో, ఒకవేళ నీవు కూడా అలా జీవిస్తున్నావా?
I'll go to heaven when I die.
నేను చనిపోయినప్పుడు పరలోకం వెళ్తాను.
God will give me 3 meals a day.
దేవుడు రోజుకు 3 సార్లు భోజనం పెడుతున్నాడు.
Is that all you want to do for a savior who suffered and died for you on the cross?
నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టిన రక్షకుడి కొరకు నువ్వు అదేనా చేసేది?
Or do you say, Lord, I have one life and I want to really please you before I leave this earth?
లేకపోతే ఇలా చెప్తావా, యేసు ప్రభువా నాకు ఒకే ఒక జీవితం ఉంది, దాన్ని నీ కొరకే జీవిస్తాను ప్రభువా.
This is the message that we have preached for the last 37 years in India.
ఇండియాలో ఇదే వర్తమానాన్ని 37 సంవత్సరాలుగా మేము బోధిస్తున్నాం.
The new covenant.
కొత్త నిబంధన.
Seeking to lead people to become like Jesus Christ.
ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సారపును మార్చబడాలని ప్రోత్సహిస్తా ఉంది.
And not just to become like Christ.
క్రీస్తు వలె మార్చబడటం కాదు,
but then to build them together into a church.
వాళ్ళందరినీ కూడా కలిపి ఒక సంఘముగా కట్టడం అయింది కృత నిబంధన.
సో మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ది చర్చ్ మీన్స్.
చాలా మంది సంఘం అంటే ఏంటో అర్థం చేసుకోవట్లేదు.
దేర్ అండర్స్టాండింగ్ ఇస్ జస్ట్ లిటిల్ బెటర్ దెన్ ది వరల్డ్లీ పీపుల్.
ఆ లోకస్తుల కంటే ఏదో కొంచెం ఎక్కువగా అర్థం చేసుకుంటున్నారు.
యు నో, యు ఆస్క్ ఎ వరల్డ్లీ పర్సన్ అండ్ సమ్ అదర్ రిలీజియన్ వాట్స్ ది చర్చ్.
ఆ చాలా మంది లోకంలో ఉన్న వారిని వేరే మతస్థులను అడగండి సంఘం అంటే ఏంటో.
యు సీ దట్ బిల్డింగ్ ఆన్ దట్ స్ట్రీట్ దట్స్ ది చర్చ్.
ఆ వాళ్ళు ఏమంటారంటే అది పలానా భవనం ఉంది కదా అదే సంఘం అంటారు.
దట్స్ నాట్ వాట్ ది బైబిల్ కాల్స్ ది చర్చ్.
ఆ బైబిల్ అటువంటి భవనాన్ని సంఘాన్ని పిలవట్లేదు.
గాడ్ డజంట్ డ్వెల్ ఇన్ ఎ బిల్డింగ్.
దేవుడు ఆ భవనంలో జీవించడు.
ఫర్ ది ఫస్ట్ 200-300 ఇయర్స్ క్రిస్టియన్స్ నెవర్ హాడ్ ఎనీ బిల్డింగ్.
మొదటి 200 సంవత్సరాలు అప్పటి ఉన్నటువంటి క్రైస్తవులు ఎటువంటి భవనం ఉండేది కాదు వాళ్ళు.
They used to meet in the fields and in the caves and all that because they were persecuted.
వాళ్ళు స్థలాల్లో లేకపోతే ఆ గుహల్లో వాళ్ళు కలుసుకునేవాళ్ళు.
What is the church?
సంఘం అంటే
in those days.
ఆ రోజుల్లో
people not buildings.
భవనం కాదు గానీ ప్రజలు.
The true church of Jesus Christ is not built with bricks, it's built with people.
క్రీస్తు కట్టే నిజమైన సంఘం ఇటుకలతో కట్టేది కాదు మనుషులతో కట్టబడేది.
And whether it meets in a cave or a garden or a building makes no difference.
అది చెట్ల కింద ఉండొచ్చు భవనంలో ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు.
They can meet in a house.
వారు ఒక ఇంటిలో కలవచ్చు.
The church is people.
సంఘం అంటే ప్రజలు.
What is the difference between a pile of 20,000 bricks and 20,000 bricks built into a building?
20,000 ఇటుకలు ఒక చోట పేర్చి ఉండటానికి 20,000 ఇటుకలతో కట్టిన భవనానికి ఉన్నటువంటి తేడా ఏంటి?
If you want to build a house, you need bricks.
మనందరం ఇల్లు కట్టాలంటే మనకి ఇటుకలు కావాలి.
But if somebody gives you 20,000 bricks, that's not a house.
ఒకవేళ 20,000 ఇటుకలు ఎవరైనా మీకు ఇచ్చారనుకోండి అది ఇల్లు కాదు.
That's just a pile of bricks.
అదేంటంటే ఇటుకలన్నీ పేర్చి ఉన్నాయి అంతే.
You can use that to build a house, but that's not a house.
ఒకవేళ ఇటుకలు ఇల్లు కట్టడానికి ఉపయోగించవచ్చు కానీ అది ఇల్లు కాదు.
They may be very good bricks.
అవి మంచి ఇటుకలు అయి ఉండొచ్చు.
But it's still not a house.
కానీ అది ఇల్లు కాదు అయినప్పటికీ.
So a pile of good believers meeting together in a building, that's not a church.
కాబట్టి మంచి విశ్వాసులు ఇటుకల వల్ల ఏదో కలుసుకుంటే అది సంఘం కాదు.
They must be built together.
వాళ్ళు ఒకరితో ఒకరు కట్టబడాలి.
Where they relate to one another.
వారు ఒకరికి ఒకరు సంబంధం కలిగి ఉండాలి.
That is a church.
అది సంఘం అంటే.
It's called the house of God.
అది దేవుని ఇల్లు అయి ఉన్నది.
The house of God is not a pile of bricks.
దేవుని మందిరము ఏదో ఇటుకలతో పేర్చినది కాదు.
It's one brick built joined up with cement with another brick.
ఒక ఇటుక మరొక ఇటుకతో సిమెంట్ తో అది బంధించబడుతుంది.
And the cement that joins two believers together.
ఆ రెండు ఇటుకల్ని కలిపే సిమెంట్
is the love of Jesus Christ.
అది యేసు ప్రభు యొక్క ప్రేమ అయి ఉన్నది.
If that is not there between them.
ఆ ఇటుకల మధ్యలో ఆ ప్రేమ లేనట్టయితే
it's like children making with toy bricks one on top of the other.
అది ఎలా ఉంటుందంటే పిల్లలు ఇటుకలతో ఆడుకున్నట్టుగా ఇటుకలతో ఇల్లు కట్టినట్టుగా ఉంటుంది.
Just push it, it falls down.
ఒక అలా నెట్టామంటే పడిపోతుంది మొత్తం.
That's how some people's relationship is.
ఆ విధంగా కొంతమంది సంబంధాలు ఉన్నాయి.
You know, like children put little toy bricks together and make a house.
ఆ ఆడుకునే ఇటుకలతో ఇల్లు కట్టడానికి పిల్లలు కొన్ని ఇటుకలు పేర్చుతారు.
That's not a real house.
అది నిజమైనటువంటి ఇల్లు కాదు అది.
Even if they make a big one.
అది చాలా పెద్దదిగా చేసినా కూడా.
Why?
ఎందుకని?
There's no cement between those toy bricks.
ఎందుకంటే ఆ ఇటుకల మధ్యలో సిమెంట్ లేదు.
That is the condition of many believers.
అదే చాలా మంది విశ్వాసుల యొక్క పరిస్థితి.
I'm sorry to say that is the condition of many marriages.
చాలా వివాహాల్లో కూడా అటువంటి పరిస్థితి ఉన్నది.
It's not the love of Christ between husband and wife.
భార్య భర్తల మధ్య క్రీస్తు ప్రేమ లేదు.
The love of Christ is sacrificing, not demanding anything.
దేవుని ప్రేమ ఎప్పుడు త్యాగం చేసే ప్రేమ, ఎటువంటి కోరిక లేనటువంటి ప్రేమ.
See, business people demand.
ఆ వ్యాపారం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా కోరుతూ ఉంటారు వాళ్ళు.
You want to buy this? Give me money.
ఆ నువ్వు ఇది కొనాలంటే నాకు డబ్బులు ఇవ్వు అంటారు.
That is business.
అది వ్యాపారం.
Anything.
అది ఏదైనా సరే.
Even you buy a cheap newspaper, you have to pay money.
ఒకళ్ళ పనికిరాని వార్తాపత్రిక కొన్నా కూడా వాళ్ళు డబ్బులు అడుగుతారు.
That's business. Everything costs money. You got to pay. I demand that money. I give you this.
ఎందుకంటే వ్యాపారంలో ప్రతిదీ కూడా విలువైంది. వాళ్ళు డబ్బు చెల్లించాలి మనం ప్రతిదానికి కూడా.
The love of God is the opposite of that.
కానీ దేవుని ప్రేమ దాని పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.
Sacrifice is the opposite of business.
త్యాగానికి వ్యాపారం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.
In sacrifice, you don't say, give me.
త్యాగం చేసేటప్పుడు మనం ఏమి ఇవ్వమని అడగము.
I don't want anything.
నాకేది అవసరం లేదు.
I want to give you something.
నేనే నీకేదో ఇవ్వాలనుకుంటున్నాను.
Even though it's going to cost me a lot, I'm going to give you.
నాకది చాలా ఖర్చైనప్పటికీ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను.
దట్ ఇస్ హౌ జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్.
ఆ విధంగా ప్రభు అయిన యేసు మన కొరకు వచ్చాడు.
అండ్ ద క్లోజెస్ట్ ఆన్ ఎర్త్ దట్ యు కెన్ సీ టు ద లవ్ ఆఫ్ క్రైస్ట్.
ఈ లోకంలో చాలా దేవునికి ప్రేమకు దగ్గరగా చూసే విషయం ఉంది.
What do you think it is?
ఏంటది?
The Bible says husbands should love their wives as Christ loved the church.
భర్తలు భార్యలను ప్రేమించినట్టుగా మరి క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు.
But I want to say that there is no husband in the world who can love like Christ.
ఈ లోకంలో ఏ భర్త కూడా క్రీస్తు వలె ప్రేమించే వాడు లేరు.
He should try to be that.
మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించాలి.
But the best example of the love of God is not husband's love for his wife.
దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమ భర్త భార్యలు చూపించే ప్రేమ వంటిది కాదు, ఇంకా గొప్ప.
In a lot of marriage relationships,
చాలా వివాహ సంబంధాల్లో
there is demand.
చాలా కోరికలు ఉంటాయి.
The husband wants something from his wife.
ఆ ఎప్పుడు కూడా భర్త భార్య నుంచి ఏదో కోరుతూ ఉంటాడు.
I want you to cook good food.
ఆ నువ్వు నాకు మంచి భోజనం వంట చేసి పెట్టాలి.
I want you to do what I say.
నేను చెప్పినదంతా నువ్వు చేయాలి.
I want a sexual relationship.
నీతో లైంగిక సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను.
I want you to look after my children.
నా పిల్లలను చూసుకోవాలి.
And if you don't do those things,
నువ్వు అవి చేయకపోయినట్లయితే
husband can be disturbed.
భర్త చాలా కలవరం చెందుతాడు.
Even if he doesn't shout or get angry, there's a demand.
ఒకవేళ ఆ మీద కేకలు వేయకపోవచ్చు గానీ, కానీ అతను ఎంతో కోరిక ఉండి బలమైన కోరిక ఉంటుంది.
And likewise the wife also has demands on her husband.
అలాగే భార్య కూడా భర్త మీద చాలా కోరికలు ఉంటాయి.
మనీ
నా భర్త చాలా డబ్బు సంపాదించాలి.
ఐ కెన్ లివ్ కంఫర్టబుల్లీ.
నేను మంచి సౌఖ్యంగా జీవించనట్లు.
ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ చీప్ వే.
నేను ఇలాగా జీవించాలనుకోవట్లేదు.
ఐ వాంట్ టు గివ్ అ లాట్ ఆఫ్ మనీ టు మై చిల్డ్రన్ వెన్ దే గ్రో అప్.
నా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చాలా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను.
A lot of marriages aren't happy because money is the foundation of their marriage.
చాలా వివాహాల్లో సంతోషం లేదు, ఎందుకంటే వాళ్ళ వివాహానికి పునాది డబ్బుగా ఉంది.
It's the opposite of Christ.
అది క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంది. అది
if you ask me what is the opposite of God in this world,
ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఏమిటి ఉంది అని మీరు అడిగినట్టయితే,
it's not Satan.
అది సైతాను కాదు.
It's money.
అది డబ్బు.
Remember this all your life.
ఇది మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోండి.
The opposite of God is money.
దేవునికి వ్యతిరేకంగా ఉన్నది సిరి.
If you don't believe me, believe the words of Jesus in Luke 16.
మీరు నా మాటలు నమ్మకపోయినట్టయితే యేసు ప్రభు మాటలు వినండి, లూకా 16వ అధ్యాయం చూడండి.
A lot of preachers won't tell you this because they love money.
చాలా మంది బోధకులు ఈ విషయం చెప్పరు, ఎందుకంటే వారే డబ్బును ప్రేమిస్తున్నారు కాబట్టి.
You must never forget this verse.
ఈ వచనాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు.
The opposite of God is not Satan, it is money.
దేవునికి వ్యతిరేకంగా ఉన్నది సాతాను కాదు సిరి.
And if you are serving for money, then you're not really serving God, even if you think you are.
నీవు సిరిని సేవిస్తున్నట్టయితే, నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు అనుకున్నా కూడా నీవు దేవుణ్ణి సేవించటం లేదు. లూకా 16:13 వచనం.
No servant can serve two masters.
ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు.
If you stop there,
అక్కడ ఆగుదాం.
And I tell you, one of the masters is God.
వాటిలో ఒక యజమానుడు దేవుడు.
Who's the other master?
ఇంకొక యజమానుడు ఎవరు?
Without looking at the rest of the verse,
ఆ మిగతా వచనం చూడకుండా చెప్పొచ్చు మనం.
You'll think it is the devil.
మనం అనుకుంటాం సైతాన్ అనుకుంటాం.
నో,
కాదు.
రీడ్,
చదవండి.
జీసస్ సెడ్ ద టూ మాస్టర్స్ ఆర్ గాడ్ అండ్ ఎర్త్లీ వెల్త్.
అక్కడ ఇద్దరు యజమానులు ఎవరంటే, ఒకవైపు దేవుడు, మరొకవైపు సిరి.
వెన్ యు సర్వ్ ఫర్ ఎర్త్లీ వెల్త్ యు కెనాట్ సర్వ్ గాడ్.
నీవు ఈ లోకంలోన సిరికి నీ సేవించినట్టయితే నువ్వు దేవుణ్ణి సేవించలేవు.
దట్స్ వాట్ జీసస్ సెడ్ ఇన్ వర్స్ 13.
అదే 13వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు. చివరి భాగం చూడండి.
Is this the Jesus you are serving?
మీరు సేవించే యేసు ప్రభు ఈ యేసేనా?
Is that written in your Bible?
నీ బైబిల్లో కూడా ఉందా ఈ వచనం?
Or do you pick out whatever you like Jesus said and reject what you don't like?
మీరు యేసులో చెప్పినటువంటి మాటల్లో మీకు ఇష్టమైన వాటిని అంగీకరించి ఇష్టం లేని వాటిని తోసివేస్తున్నారు.
That's like children say, well, things my parents tell me to do, what I like I do, what I don't like I don't do.
అది ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లలు నా తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు నాకు ఇష్టమైతే చేస్తాను, లేకపోతే చేయను అన్నట్టుగా ఉంటుంది.
That's how many many believers are.
చాలా చాలా మంది విశ్వాసులు ఆ విధంగానే ఉన్నారు.
They pick out certain things in the Bible which they want to do.
వాళ్ళు కావాలనుకున్న విషయాలు బైబిల్ లో కొన్ని తీసుకుంటారు.
అదర్ థింగ్స్ దే సే దిస్ డజంట్ అప్లై టు us.
ఇది బైబిల్లో ఉంది.
బట్ ఇస్ ఇట్ రిటన్ ఇన్ యువర్ బైబిల్ దట్ జీసస్ సెడ్ దట్?
కానీ ఈ మాట బైబిల్లో ఉందా? యేసు ప్రభు చెప్పినట్టుగా
యు కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మామన్.
నీవు దేవుని సిరిని సేవింపలేవు.
ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కెనాట్ హ్యావ్ మనీ.
నీవు డబ్బులు కలిగి ఉండకూడదు నేను చెప్పలేదు.
బట్ యూ కెనాట్ సర్వ్ మనీ.
కానీ ఆ సిరిని సేవింపలేవని చెప్తున్నాను.
వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ అండ్ సర్వింగ్?
కలిగి ఉండటానికి సేవించడానికి ఉన్న తేడా ఏంటి?
ఇట్స్ లైక్ హ్యావింగ్ గాడ్ అండ్ సర్వింగ్ గాడ్.
దేవుణ్ణి కలిగి ఉండటం, దేవుణ్ణి సేవించటం.
ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే ఐ వాంట్ టు హావ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్.
మనం ఇలా అనొచ్చు, నేను క్రీస్తుని కలిగి ఉండాలనుకుంటున్నాను నా జీవితంలో.
హౌ డు యు నో వెదర్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్?
నీవు క్రీస్తుకు సేవకుడిగా ఉన్నావు అనేది ఎలా తెలుస్తుంది?
దెన్ యు విల్ ఓబే హిమ్ 100%.
నీవు ఆయనకి 100% లోబడినప్పుడే.
యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ హావింగ్ ఎ సర్వెంట్ ఇన్ యువర్ హోమ్.
మీ కుటుంబంలో, మీ ఇంటిలో ఒక సేవకుడు కలిగి ఉండటానికి.
మెనీ ఆఫ్ యు మే హావ్ సర్వెంట్స్ ఇన్ యువర్ హోమ్.
మీ చాలా మంది మీ ఇళ్లలో పనివాళ్ళు ఉండవచ్చు.
వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ యువర్ సర్వింగ్ ఇన్ ఎన్ ఆఫీస్ సమ్ అదర్ మాస్టర్?
నీ కుటుంబంలో ఒక సేవకుడిని కలిగి ఉండటానికి, మీ ఆఫీసులో నీవే ఒక వ్యక్తికి సేవకుడిగా
ఉండటానికి,
అంటే నువ్వు ఒక సేవకుడిని కలిగి ఉండటానికి, నీవే సేవకుడిగా ఉండటానికి ఉన్న తేడా ఏమి?
మోస్ట్ ఆఫ్ us are working somewhere.
మనందరం కూడా ఎక్కడో చోట పనిచేస్తాం.
యు ఆర్ ఎ సర్వెంట్.
అప్పుడు నీవు సేవకుడిగా ఉన్నావు.
ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ బిగ్ ఆఫీసర్, యు గాట్ సంబడీ అబవ్ యు, యు ఆర్ ఎ సర్వెంట్ టు దట్ పర్సన్.
నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా నీ పైన ఎవరైనా ఉంటే నీవు సేవకుడవే.
యు ఆర్ ఎ సర్వెంట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ ఆర్ ఎ ఆఫీస్ ఆర్ ఎ స్కూల్ ఆర్ ఎ హాస్పిటల్ ఆర్ సంథింగ్.
నువ్వు ఫ్యాక్టరీలో గానీ, ఒక కంపెనీలో గానీ, ఒక స్కూల్లో గానీ నువ్వు పనిచేస్తున్నావు అంటే అక్కడ సేవకుడవి నీవు.
బట్ ఇఫ్ యు హావ్ ఎ సర్వెంట్ ఇన్ యువర్ హోమ్,
ఒకవేళ మీ ఇంటిలోనే ఒక సేవకుడు ఉన్నట్టయితే,
దట్స్ డిఫరెంట్.
అది వేరే విషయం.
వాట్ ఇస్ ద డిఫరెన్స్?
ఏంటి ఆ తేడా ఏంటి?
వెన్ యూ ఆర్ ఎ సర్వెంట్ ఇన్ ఎన్ ఆఫీస్ ఆర్ స్కూల్ ఆర్ సమ్వేర్, యూ హ్యావ్ టు డూ వాట్ సంబడి టెల్స్ యూ.
నువ్వు ఆఫీసులో గానీ స్కూల్లో గానీ నువ్వు సేవకుడిగా ఉంటే నీ పైన వాడు చెప్పింది నువ్వు వినాలి.
బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్వెంట్ ఇన్ హోమ్, దే డూ వాట్ యూ టెల్ దెమ్.
నీ ఇంటిలో ఒక సేవకుడు ఉన్నట్టయితే నీవేది చెప్పావో అదే చేస్తాడు అతను.
దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హావింగ్ ఎ సర్వెంట్ అండ్ బీయింగ్ ఎ సర్వెంట్.
అదే దానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక సేవకుడిని కలిగి ఉండటానికి, ఒక సేవకుడిగా ఉండటానికి ఉన్న తేడా.
Now let's apply this to money and material things.
అలాగే డబ్బుకు, యొక్క వస్తు వాహనాలకు మనం దాన్ని అన్వయించినట్టయితే,
what's the difference between having money and serving money?
డబ్బును కలిగి ఉండటానికి, డబ్బును సేవించడానికి ఉన్న తేడా ఏమిటి?
It's not how much money you have.
నీకు ఎంత డబ్బు ఉన్నది అనేది కాదు ఇక్కడ ప్రశ్న.
Abraham, it says in Genesis, had 318 servants.
ఆదికాండంలో మనం చూస్తాం అబ్రహాముకి 318 మంది సేవకులు ఉన్నారు.
Have you ever met anybody who had 318 servants in his house?
మీ జీవితంలో ఎప్పుడైనా అటువంటి వ్యక్తిని కలుసుకున్నారా? 318 మంది సేవకులు ఉన్న వ్యక్తిని కలుసుకున్నారా ఎప్పుడైనా?
But they didn't tell Abraham what to do. He told them what to do.
ఆ వాళ్ళు అబ్రహాముని ఏం చేయాలనేది వాళ్ళు చెప్పలేదు, అబ్రహామే చెప్పేవాడు వాళ్ళు ఏం చేయాలో.
The question is not how much money you have.
కాబట్టి నీకు డబ్బు ఎంత ఉందనేది ప్రశ్న కాదు.
The question is, does money tell you what to do or do you tell money what to do?
Prashna enti ante nuve em cheyalo dabbu cheptunda lekapothe nu cheppindi dabbu chestunda?
To be a slave of money is like this.
Aa siriki daasulo unnatam ante ila untundi.
Money attracts you.
Aa dabbu siri manu aakarshistu untundi.
Come here.
Raa ikkadiki vachesey.
I'll give you plenty.
Nen chaala isthanu neeku.
It's like these iron filings are attracted to magnet.
ఈ యొక్క మ్యాగ్నెట్ లో ఈ ఇనుముని ఆకర్షిస్తూ ఉంటది కదా.
నో హౌ యూ దిస్ మ్యాగ్నెట్ కెనాట్ అట్రాక్ట్ దిస్ పేపర్.
ఆ మ్యాగ్నెట్ ఈ పేపర్ ని ఆకర్షించలేదు.
పేపర్స్ గాట్ నో ఇంట్రెస్ట్ ఇన్ బీయింగ్ అట్రాక్టెడ్ టు ఎ మ్యాగ్నెట్.
కాబట్టి అయస్కాంతం పేపర్ కి ఎటువంటి ఆకర్షణ ఇవ్వలేదు.
యూ పుట్ సమ్ ఐరన్ పీస్ హియర్, ఇట్ ఇమిడియట్లీ గోస్ టు ది మ్యాగ్నెట్.
కానీ ఒక ఇనుము ముక్కని కింద పెట్టినట్టు అయస్కాంతం దగ్గర వెంటనే ఆకర్షిస్తుంది.
మనీ పుల్స్.
కాబట్టి ఆ డబ్బు ఆకర్షిస్తూ ఉంటుంది.
ఇఫ్ ఇట్ కెన్ పుల్ యూ,
ఒకడా నిన్ను ఆకర్షించినట్టయితే,
కమ్ హియర్ ఐ విల్ గివ్ యు మోర్,
ఆ ఇక్కడికి వచ్చేసే నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నట్టయితే,
యా ఐ నో యు విల్ హావ్ టు నెగ్లెక్ట్ యువర్ హోమ్ అండ్ నెగ్లెక్ట్ సో మెనీ థింగ్స్ బట్ కమ్ హియర్ ఐ విల్ గివ్ యు మోర్.
ఆ నువ్వు నా దగ్గర రావాలంటే కొన్ని విషయాలు వదిలిపెట్టాలి, కొన్ని నష్టపోవాలి, కొన్నింటిని తప్పులు చేయాలి, అయినా పర్లేదు రామ్మని చెప్తాడు డబ్బు.
వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్ యు ఆర్ ఎ స్లేవ్ ఆఫ్ మనీ.
నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు అలా చేసినట్టయితే నువ్వు సిరికి దాసుడవు.
బట్ యు సీ ఐ నో ది బైబిల్.
కానీ నువ్వు అనొచ్చు నాకు బైబిల్ తెలుసు.
ఐ యామ్ ప్రీచింగ్.
నేను బోధకుణ్ణి.
సీ ద నెక్స్ట్ వర్స్.
తర్వాత వచనం చూడండి.
వర్స్ 14.
14వ వచనం.
ద ఫారిసీస్ వర్ గ్రేట్ లవర్స్ ఆఫ్ మనీ.
పరిసయ్యులు మరి డబ్బును ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు.
దేర్ ఇస్ నోబడీ హూ న్యూ ద బైబిల్ లైక్ ద ఫారిసీస్.
పరిసయ్యులకు తెలిసినంతగా ఎవరికి బైబిల్ తెలియదు.
దేర్ వర్ నోబడీ ద గ్రేట్ ఎల్డర్స్ ఇన్ ద చర్చెస్ వర్ ఆల్ ఫారిసీస్.
ఆ చాలా సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు పరిసయ్యులు లాగా ఉన్నారు.
బట్ ది బైబిల్ సేస్ దే వర్ ఆల్ లవర్స్ ఆఫ్ మనీ.
వాళ్ళందరూ ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు.
జస్ట్ లైక్ అ లాట్ ఆఫ్ ప్రీచర్స్ అండ్ పాస్టర్స్ టుడే.
ఈ రోజు ఉన్నటువంటి చాలా మంది పాస్టర్ల వలె బోధకుల వలె
దే ఆర్ నాట్ సర్వింగ్ క్రైస్ట్ దే ఆర్ సర్వింగ్ మనీ
వాళ్ళు క్రీస్తును సేవించట్లేదు డబ్బును సేవిస్తున్నారు
అండ్ దే థింక్ దే కెన్ సర్వ్ బోత్
వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రెంటిని కూడా సేవించవచ్చు అనుకుంటున్నారు
ది ఫారిసీస్ థాట్ దే వర్ సర్వింగ్ గాడ్
పరిసయ్యులు అనుకున్నారు మేము దేవుణ్ణి సేవిస్తున్నాము అనుకున్నారు
దే వర్ రీడింగ్ ది బైబిల్ అండ్ ప్రీచింగ్ ఫ్రమ్ ఇట్
వారు రోజు బైబిల్ చదువుతారు బైబిల్ నుంచే బోధిస్తారు వాళ్ళు
బట్
కానీ
దే వర్ యాక్చువల్లీ సర్వింగ్ మనీ
కానీ నిజానికి వాళ్ళు ధనాన్ని సేవిస్తారు
జస్ట్ లైక్ ఎ లాట్ ఆఫ్ ప్రీచర్స్ టుడే
ఈ రోజు ఉన్నటువంటి చాలా మంది బోధకులు వలె
ది బైబిల్ అండ్ ప్రీచ్ సో మెనీ థింగ్స్ బట్ దే ఆర్ యాక్చువల్లీ సర్వింగ్ మనీ
బైబిల్ నుంచి చాలా సంగతులు చెప్తారు కానీ నిజానికి వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తున్నారు
ఇఫ్ యు హడ్ టోల్డ్ ద ఫారిసీస్ యు ఫెలోస్ ఆర్ సర్వింగ్ మనీ నాట్ గాడ్
ఒకవేళ ఒక పరిసయ్యుడికి నువ్వు చెప్పినట్టయితే నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు దేవుని ప్రేమించట్లేదు అని
నో 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 డు యు నో హౌ మెనీ డేస్ ఐ గో అండ్ ప్రీచ్
వాళ్ళు ఇలా చెప్తారు కాదు 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 నేను ఎన్ని రోజులుగా బోధిస్తున్నా నీకు తెలుసా అంట
ఐ డోంట్ లవ్ మనీ ఐ పే మై టైత్ ఇన్ ది ఆఫరింగ్ బాక్స్ ఎవ్రీ వీక్
నేను డబ్బును ప్రేమించట్లేదు ఎందుకంటే దశమ భాగం ప్రతి వారం కూడా చెల్లిస్తున్నాను నేను
ద హోలీ స్పిరిట్ సేస్ దే వర్ లవర్స్ ఆఫ్ మనీ
కానీ పరిశుద్ధాత్మ చెబుతున్నాడు వారు ధనాపేక్ష కలిగిన వారు
సో యు మే నాట్ నో ఇట్
అది నీకు తెలిసి ఉండకపోవచ్చు
యు కెన్ స్టిల్ బి ఎ లవర్ ఆఫ్ మనీ
అయినా కూడా నువ్వు ఇంకా ధన ప్రేమించేవాడిగా ఉండొచ్చు
వై డు ఐ సే ఆల్ దిస్
ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను
దేర్ ఆర్ టూ మాస్టర్స్
ఇద్దరు యజమానులు ఉన్నారు
గాడ్ అండ్ మనీ
దేవుడు సిరి
అండ్ విత్ మనీ యు కెన్ బిల్డ్ వన్ టైప్ ఆఫ్ చర్చ్ విత్ గాడ్ యు బిల్డ్ అనదర్ టైప్ ఆఫ్ చర్చ్
డబ్బుతో ఒకలాంటి సంఘాన్ని నువ్వు కట్టొచ్చు దేవునితో మరొకలాంటి సంఘాన్ని నువ్వు కట్టొచ్చు
ఎనీ ప్రీచర్ ఆర్ పాస్టర్ హూ లవ్స్ మనీ
ఏ బోధకుడైనా ఏ పాస్టర్ అయినా డబ్బును ప్రేమించినట్టయితే
కెన్ నెవర్ ఇన్ హిస్ హోల్ లైఫ్ బిల్డ్ ద ట్రూ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్
తన జీవితంలో ఎప్పటికీ కూడా నిజమైన క్రీస్తు సంఘాన్ని కట్టలేడు
హీ విల్ బిల్డ్ సంథింగ్ దట్ లుక్స్ లైక్ ఎ చర్చ్ ఇట్ ఇస్ కాల్డ్ బాబిలోన్
అతడు సంఘముగా కనపడేదాన్ని కడతాడు నిజానికి అది బాబిలోన్
ఈవెన్ ఇన్ జీసస్ టైమ్ దట్ స్పిరిట్ వాస్ దేర్
యేసు ప్రభు కాలంలో కూడా ఆత్మ పనిచేస్తూ ఉంది
ఇట్ హస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద జూయిష్ హిస్టరీ
అది యూదుల ఆరంభం నుంచి కూడా అటువంటి ఆత్మ ఉంది
మెనీ మెనీ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఫాల్స్ ప్రాఫిట్స్ దేర్ ఓన్లీ ఇంట్రెస్ట్ వాజ్ మనీ అండ్ ఆనర్ అండ్ సెక్స్
పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది అబద్ధ ప్రవక్తలకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే వాళ్ళు డబ్బును ప్రేమించారు ఘనతను ప్రేమించారు మరి వ్యభిచారాన్ని ప్రేమించారు
యు రీడ్
మీరు చదవండి
ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు రీడ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ లైక్ జెరెమయా
మీరు యిర్మీయా లాంటి పాతన ప్రవక్తల గురించి ఎంతమంది చదివారో నాకు తెలియదు
ఎజీకియల్
ఎహెచ్కేల్ గురించి
హౌ గాడ్ కండెమ్డ్ దోస్ ఫాల్స్ ప్రాఫిట్స్
అబద్ధ ప్రవక్తల్ని దేవుడు ఏ విధంగా ఖండించాడు అక్కడ చూస్తాం
హి సేస్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ మైకా హూఎవర్ పుట్స్ ఫుడ్ ఇంటు యువర్ మౌత్ యు గివ్ హిమ్ ఎ నైస్ మెసేజ్
మీకాలో ఇలాగ చెప్తున్నాడు మీరు నోటిలో వారికి మంచి అన్నం పెట్టినట్లు వాళ్ళు ఏదో ఒక ప్రసంగం చెప్తారు
There are so many preachers like that today.
అటువంటి ప్రసంగికులు చాలా మంది ఉన్నారు ఈ రోజు.
They are only interested in rich people.
వాళ్ళు ధనవంతుల మీదనే ఆసక్తి చూపుతున్నారు.
When I was a young Christian.
నేను యవన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు
I didn't know much of the Bible when I was converted.
నేను మారుమనసు పొందినప్పుడు నాకు బైబిల్ ఎక్కువగా తెలియదు.
I hadn't read through the whole thing.
ఎందుకంటే ఆ బైబిల్ అంతా నేను చదవలేదు.
But as I was born again and I looked around at the different churches.
నేను తిరిగి జన్మించిన తర్వాత ఆ సంఘాలను చూసినప్పుడు
There were so many differences in their doctrines.
Chala siddhanta bhedalu chala unnai vaatillo.
In doctrines of Roman Catholics.
Roman Catholic lekka siddhanta.
Methodist
siddhanta. Baptist siddhanta.
Brethren
siddhanta.
Pentecostal
siddhanta.
Extreme Pentecostal.
Aa extreme Pentecostallu.
But I saw one thing that was similar in all of them when I looked at all of these.
Kaani aa sangalannitlo kuda oka vishayam maatiga andarlo undi.
In all these churches,
aa sangalannitilo
the board members were always very rich people from some big company or police officers or something like that.
Aa sangamlo unnatundi aa peddalandaru kuda pedda pedda adhikaram kaligina vaalluga undevaru.
Highly educated, well paid people.
Chaala chadukunna vaallu, manchi jeetham techukune vaallu.
You'd never find a corporation sweeper or farmer or something who's on a board member of any of these big churches.
ఆ మున్సిపాలిటీలో ఒక ఊడిసే వాళ్ళు గానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సంఘంలో పెద్దలుగా ఉండేవాళ్ళు కాదు
సో ఐ బిగాన్ టు థింక్
నేను ఇలాగ ఆలోచించడానికి ఆరంభించాను
ఐ సెడ్ లార్డ్ ఇస్ ఇట్ ఓన్లీ రిచ్ పీపుల్ హూ హావ్ హైలీ ఎడ్యుకేటెడ్ హూ ఆర్ స్పిరిచువల్
ప్రభువా ధనవంతులు మాత్రమే లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మీయులుగా ఉంటారా అడిగాను ప్రభువుని.
బోర్డ్ మెంబర్ ఆఫ్ ఎ చర్చ్ మీన్స్ దే ఆర్ ద మోస్ట్ స్పిరిచువల్ పీపుల్ ఇన్ ద చర్చ్.
ఆ సంఘంలో మరి కమిటీ పెద్దలుగా లేకపోతే పెద్దలుగా ఉన్నారంటే వాళ్ళు ఎంతో ఆత్మీయులై ఉండాలి.
హౌ ఇస్ ఇట్ విత్ ఆల్ దీస్ డిఫరెంట్ డాక్ట్రిన్స్ వెన్ ఇట్ కమ్స్ టు బోర్డ్ మెంబర్స్ వెదర్ యు ఆర్ కేథలిక్ ఆర్ పెంటెకోస్టల్ ఇట్స్ ఓన్లీ ద టాప్ rich well to do people who take get those positions.
ఈ సంఘాలన్నిటిలో సిద్ధాంత పెద్దలు ఎన్నున్నప్పటికీ పెద్దల విషయం వచ్చేలకే ధనవంతులు మంచి జీతం ఉన్నోళ్ళు బాగా చదువుకున్నోళ్ళు మాత్రమే పెద్దలుగా ఉంటున్నారు.
They may appoint third class low caste people as pastors, that's okay.
ఆ వాళ్ళు తక్కువ కులం గల వాళ్ళు లేకపోతే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పాస్టర్లుగా నియమించవచ్చు, అది వేరే.
They will treat them like their servants.
వాళ్ళ పాస్టర్లను కూడా వాళ్ళు సేవకులుగా చూస్తారు.
Board members will always be the rich people who control all these churches.
కానీ ఆ సంఘంలో కమిటీ పెద్దలు వాళ్ళు మాత్రం ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.
If you don't believe me,
నీవు నన్ను నమ్మకపోయినట్టయితే,
go to any church in this city and see if it's not true, any denomination.
మీరు ఈ సంఘ ఈ పట్టణంలో ఉన్నటువంటి ఏ సంఘానికైనా వెళ్ళండి, మీరు చూడండి, మీరు అదే కనుగొంటారు.
Anywhere in India or anywhere in the world.
ఇండియాలో గాని ప్రపంచంలో గాని ఏ సంఘానికి వెళ్ళినా కూడా అదే చూస్తారు.
Now I want to show you the true church that Jesus built and who were his board members.
కానీ ఇప్పుడు నేను యేసురువు కట్టే నిజమైన సంఘాన్ని చూపిస్తాను, అందులో కమిటీ పెద్దలు ఎవరో మీకు చూపిస్తాను.
There were one or two educated people like Matthew was probably a chartered accountant.
ఆ ఆయన పెద్దల్లో ఎవరో ఒకరు లేకపోతే ఇద్దరు ఉంటారు మత్తయి లాగా.
But the others were all uneducated fishermen.
కానీ మిగతా వాళ్ళందరూ కూడా చదువురానటువంటి చేపలు పట్టే వాళ్ళుగా ఉంటారు.
These are the people whom Jesus appointed as board members of his church.
ఆ యేసురావు ఇటువంటి వాళ్ళను తన సంఘంలో పెద్దలుగా ఉంటా నియమించాడు యేసు ప్రభు.
That's the type of church Jesus is building today.
అటువంటి సంఘాన్ని యేసురావు ఈ రోజు కూడా కడుతున్నాడు.
He didn't choose them because they were poor.
వాళ్ళు ఏదో భేదవాళ్ళు కాబట్టి వాళ్ళని ఏర్పరచుకోలేదు.
He chose them because they were spiritual.
వాళ్ళు ఆత్మీయులు కాబట్టి యేసురావు వాళ్ళని ఏర్పరచుకున్నాడు.
And they did not want to serve money.
వాళ్ళు సిరిని సేవించాలనుకోవట్లేదు కాబట్టి.
They gave up their wealth to do professions.
వాళ్ళు చేసే వ్యాపారాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టారు.
In order to serve Jesus.
యేసు ప్రభువును సేవించడం కొరకు.
Stopped serving money and said, I'm going to serve Jesus.
సిరిని సేవించడం ఆపేసి యేసును సేవించడం ఆరంభించారు.
I'm sure they went through lot of poverty.
వాళ్ళు చాలా బేదరికం గుండా వెళ్ళి ఉంటారని నేను నమ్ముతున్నాను.
We can admire the apostle Paul when we read the Bible.
అపోస్తలం పౌలును మనం ఎంతైనా మెచ్చుకోవచ్చు బైబిల్ చదివినప్పుడు.
బట్ సమ్ టైమ్ వెన్ యు గెట్ టైమ్ రీడ్ 2 కొరింథియన్స్ చాప్టర్ 11.
మీకు సమయం దొరికినప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదవండి.
ది లాస్ట్ పార్ట్ ఆఫ్ దట్ చాప్టర్.
ఆ అధ్యాయం చివరి భాగం చదవండి.
హి సేస్ దేర్ వర్ టైమ్స్ వెన్ హి డిడ్ నాట్ హావ్ మనీ టు బై ఫుడ్.
ఆయన అన్నం కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు అని చెప్తున్నాడు అక్కడ.
హి వాస్ నాట్ లైక్ టుడేస్ ఎవాంజెలిస్ట్ ట్రావెలింగ్ ఇన్ ప్రైవేట్ జెట్ ప్లేన్స్.
ఈ రోజున్నటువంటి సువార్తికుల వలె ప్రైవేట్ విమానాల్లో తిరిగినట్టుగా పౌలు లేడు.
He was poor.
ఆయన బీదవాడుగా ఉన్నాడు.
He struggled.
ఆయన ఎంతో పోరాడాడు.
He didn't have to do that.
అలా చేయాల్సిన అవసరం లేదు.
His father was a very rich businessman in Tarsus.
అతని తండ్రి తర్సీసులో చాలా పెద్ద వ్యాపారిగా ఉన్నాడు.
He could have gone to Tarsus and taken over his father's business and been a good Christian businessman there.
అతడు తర్సీస్కు వెళ్లి తన తండ్రితో పాటు పెద్ద వ్యాపారవేత్తగా ఉండొచ్చు పౌలు కావాలంటే.
You would never have read any of his letters in the Bible.
కానీ అది ఏ పత్రికలో మనం చదవం అలాగా.
Many churches would not have been planted.
ఆ విధంగా చేసినట్టయితే సంఘాలు కట్టబడేవి కాదు అనేక సంఘాలు.
Because Paul was busy making money as a businessman in Tarsus.
ఎందుకంటే తర్సీసులో పౌలు డబ్బు సంపాదిస్తూ మరి బిజీగా ఉన్నట్టయితే.
God didn't force him to serve.
దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడానికి సేవించమని.
God didn't force Paul to serve him.
పౌలును కూడా దేవుడు ఒత్తిడి చేయలేదు.
బట్ he knew that if he wanted to follow Jesus, he must walk the way of sacrifice.
మనం యేసును వెంబడించాలంటే త్యాగపూరితమైన జీవితం జీవించాలి.
As I said, the greatest example on earth is not a husband and wife.
ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఉదాహరణ గొప్ప ఉదాహరణ భార్య భర్తలు కాదు.
The only example God can take is the love of a mother for a newborn baby.
ఈ లోకంలో దేవుడు ఒకే ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు, అదేంటంటే ఒక చంటి బిడ్డ మీద తల్లికున్నటువంటి ప్రేమ.
ద మోస్ట్ పర్ఫెక్ట్ లవ్ దట్ యు కెన్ సీ ఆన్ దిస్ ఎర్త్.
పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఈ భూలోకంలో చూడగలం.
ఇట్స్ నాట్ లైక్ దే షో ఇన్ ద సినిమాస్ మై బాయ్ అండ్ గర్ల్ లవింగ్ ఈచ్ అదర్.
ఆ సినిమాలో ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినట్టుగా అట్లా అది కాదు ప్రేమ.
ఇట్స్ ఆల్ సెల్ఫిష్.
అదంతా స్వార్థంతో కూడిన ప్రేమ.
దే వాంట్ సంథింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
ఆ ఒకరికొకరు ఒకరి నుంచి ఒకరు ఏదో కోరుకుంటున్నారు.
ద బాయ్ వాంట్స్ ఎ ప్రిటీ గర్ల్.
అబ్బాయికి మంచి అర్థమైన అబ్బాయికి అమ్మాయి కావాలి.
Girl wants a rich man, that's all.
అమ్మాయికేమో ధనవంతుడైన అబ్బాయి కావాలి అంతే.
That is the basis of all human love.
అదంతా కూడా మరి మానవ ప్రేమ.
When a mother takes care of his child.
కానీ ఒక తల్లి తన బిడ్డను చూసినప్పుడు,
లైక్ ఇట్ సేస్ ఇన్ ఐజాయా 49:15,
యెషయా 49:15 లో చూసిన ప్రకారం,
కెన్ ఎ మదర్ ఫర్గెట్ హర్ లిటిల్ బేబీ, బోర్న్ బేబీ?
ఒక చంటి బిడ్డను ఏ తల్లైనా మర్చిపోతుందా?
ఈవెన్ ఇఫ్ దే ఫర్గెట్, ఐ వోంట్ ఫర్గెట్ యు.
ఒకవేళ వారు మర్చినప్పటికీ నేను నిన్ను మరువను.
హి డజంట్ సే కెన్ ఎ హస్బెండ్ ఫర్గెట్ హిస్ వైఫ్.
ఆ ఇక్కడ ఇలా అంటలేదు, ఒక భర్త భార్యను మర్చిపోగలడా అని అడగట్లేదు.
గాడ్ నోస్ మెనీ హస్బెండ్స్ మే ఫర్గెట్ దేర్ వైఫ్స్.
ఎందుకంటే దేవునికి తెలుసు చాలా మంది భర్తలు వాళ్ళ భార్యలను
మర్చిపోతారు,
లేకపోతే భార్యలు కూడా తమ భర్తలను మర్చిపోతారని దేవునికి
తెలుసు. యు మే ఈవెన్ ఫర్గెట్ యువర్ గ్రోన్ అప్ చిల్డ్రన్.
లేకపోతే మీరు ఎదిగినటువంటి పిల్లలను కూడా మర్చిపోవచ్చు.
బట్ ఎ న్యూ బోర్న్ బేబీ,
కానీ అప్పుడే జన్మించినటువంటి బిడ్డను.
వాట్ ఎ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ మదర్ గోస్ త్రూ.
ఆ తల్లి ఎంత త్యాగం చేస్తుంది ఆ బిడ్డ కొరకు.
అ లాట్ ఆఫ్ యు హు ఆర్ మదర్స్ టెల్ మీ,
ఇక్కడ ఉన్నటువంటి చాలా తల్లులు మీరు చెప్పండి,
వై డిడ్ యు లుక్ ఆఫ్టర్ యువర్ న్యూ బోర్న్ బేబీ?
మీరు పుట్టిన బిడ్డను ఎందుకు అంత శ్రద్ధగా చూసుకుంటారు?
వాస్ ఇట్ ఫర్ మనీ,
డబ్బు కొరక?
నో,
కాదు.
ఇట్ వాస్ సాక్రిఫిషియల్ లవ్.
ఎందుకంటే త్యాగపూరితమైన ప్రేమను బట్టి.
ఈవెన్ వెన్ యు ఆర్ సిక్ యు లుక్ ఆఫ్టర్ దట్ చైల్డ్.
ఒకవేళ మీకు బాగలేకపోయినా రోగం ఉన్నప్పటికీ ఆ బిడ్డను చూసుకుంటారు మీరు.
యు నో హౌ టు సర్వ్ గాడ్ లైక్ దట్?
దేవుణ్ణి అలాగే సేవించడం మీకు తెలుసా?
A little rain and a little cough and cold, you won't go to the meeting.
Ah, chinna varsham vaste la chinna jalu chesthe manu kootaniki vellam.
Are you calling yourself serving God?
Nuvu devuni sevudu pilichukuntunnavu neeku nevu.
You are playing games with God.
Nuvu devunito aatlaadutunnavu.
You can't build the true church.
Nijamaina sangham nu kattalevu.
If you want to build the true church, you have to have the spirit of sacrifice Jesus had.
నీవు నిజమైన సంఘాన్ని కట్టాలంటే యేసు కలిగిన రీతిగా నువ్వు కూడా త్యాగపూరిత ప్రేమ కలిగి
ఉండాలి. Zero interest in money.
నీకు డబ్బు విషయంలో సున్నా ఆసక్తి ఉండాలి.
గాడ్ మే గివ్ యు,
దేవుడు నీకు ఇవ్వచ్చు.
దట్స్ అప్ టు హిమ్,
అది దేవుని ఇష్టం.
బట్ వెదర్ యు గెట్ ఆర్ డోంట్ గెట్, యు విల్ స్టిల్
నీకు డబ్బు ఉన్నా డబ్బు రాకపోయినా నువ్వు దేవుని సేవిస్తూనే ఉంటావు.
యు నో దేర్ ఆర్ మెనీ అన్ఫార్చునేట్ విమెన్ ఇన్ అవర్ కంట్రీ హూ ఆర్ జస్ట్ థ్రోన్ అవే బై దేర్ హస్బెండ్స్.
ఆ ఈ లోకంలో మన దేశంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ భర్తల చేత విసర్జించబడ్డారు.
ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌడేస్,
ప్రపంచం అంతట్లో అది జరుగుతుంది.
సపోజింగ్ దట్ మదర్ హస్ గాట్ ఎ లిటిల్ బేబీ,
ఒకవేళ అమ్మ ఆమెకు చిన్న బిడ్డ కలిగింది అనుకోండి,
ఇట్స్ ఎ రియల్ మదర్,
ఆమె నిజంగా తల్లి అయితే,
షీ విల్ డు ఎవ్రీథింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ బేబీ.
ఆ బిడ్డను చూసుకోవడానికి సర్వము చేస్తుంది ఆమె.
షీ ఈస్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ది బేబీ వెన్ షీ హస్ మనీ.
ఆమె డబ్బు ఉన్నప్పుడే బిడ్డను చూసుకోదు.
మనీ ఆర్ నో మనీ, ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బేబీ.
డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా తన బిడ్డను చూసుకుంటుంది.
షీ విల్ ఈవెన్ గో అండ్ బెగ్ టు గెట్ ఫుడ్ ఫర్ ది బేబీ.
అవసరమైతే భిక్షమైతేనే సరే తన బిడ్డను పోషించుకుంటుంది.
వాట్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఇట్ ఇస్ టు బెగ్.
అది భిక్ష అనేటు ఎంత అవమానకరం.
బట్ ఇఫ్ దట్స్ ది ఓన్లీ వే టు గెట్ ఫుడ్ ఫర్ ద బేబీ, ఐ బిలీవ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు మదర్స్ వుడ్ డు ఇట్.
అదే నిజంగా అత్యవసరం అయితే ప్రతి తల్లి కూడా తన బిడ్డ కొరకు అలా చేస్తుంది.
యు విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ డిగ్నిటీ,
నీ యొక్క పరువు ప్రతిష్టలు పోగొట్టుకోవడానికి
ఇష్టపడతావు. యు విల్ వర్క్ హార్డ్,
నువ్వు కష్టపడి పని చేయడానికి సిద్ధపడతావు.
దట్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్,
అది త్యాగపూరితమైన ప్రేమ.
దట్ ఇస్ హౌ జీసస్ లవ్డ్ us.
ఆ విధముగా యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు.
ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్ హూ కెన్ బిల్డ్ ద చర్చ్.
ఎవరైతే యేసు కలిగిన అటువంటి ప్రేమ కలిగి ఉంటారో వారు నిజమైన సంఘాన్ని కడతారు.
జస్ట్ బికాజ్ యూ కమ్ టు CFC అండ్ లైక్ టు లిసన్ టు జాక్ పూనన్ డజంట్ మీన్ యువర్ స్పిరిచువల్.
మీరు ఏదో CFC సంఘానికి వచ్చి జాక్ పూనన్ గారి ప్రసంగాలు వినడానికి ఇష్టపడినంత మాత్రాన మీరు సంఘముగా కట్టబడరు.
వి రీడ్ ఇన్ మార్క్ చాప్టర్ 6,
మార్క్ సువార్త 6వ అధ్యాయం.
It says about one of the most wicked kings.
అక్కడ ఒక క్రూరుడైనటువంటి రాజు గురించి చెప్పబడింది.
His name was Herod.
అతడు హెరోద్ రాజు.
It said Herod knew, verse 20.
ఇరవయ్యవచనం.
Herod knew John was the Baptist was a righteous man.
ఆ బాప్టిస్ట్ యోహాన్ నీతిమంతుడని హెరోదుకు తెలుసు.
And he enjoyed listening to him, it says in verse 20.
ఆ ఇరవయ్యవచనంలో అతనికి సంతోషముతో వినుచుండెను అని ఉంది అక్కడ.
He enjoyed listening to him.
ఆ బాప్టిస్ట్ యోహాన్ బోధ వింటూ ఎంతో సంతోషించాడు.
Just because you enjoy listening to a man doesn't mean you're spiritual.
నీ దైవజనుడి గురించి ఒక వింటం మాత్రమే సంతోషించినట్టయితే నువ్వు ఆత్మీయుడు అవ్వలేవు.
John the Baptist was the greatest preacher that ever lived up to that time.
ఆ సమయంలో బాప్టిస్ట్ యోహాను గొప్ప బోధకుడుగా ఉన్నాడు.
You think, oh boy, if you're going to listen to John the Baptist meetings, you must be a really spiritual person.
ఆ బాప్టిస్ట్ యోహాను బోధ వినాలంటే నువ్వు ఎంతో ఆత్మీయుడివై ఉండాలి అనుకుంటాం.
Herod would go.
హెరోద్ కూడా వెళ్ళగడిగాడు.
Not only go, he enjoyed listening to him.
ఆ వెళ్ళటమే కాదు, ఆయన ప్రసంగాన్ని విని ఎంతో సంతోషించినట్టుగా ఉంది ఇక్కడ.
That's not a lie. The Holy Spirit has written there, Herod enjoyed listening to John the Baptist.
ఇది అబద్ధం కాదు, ఇది నిజం. అక్కడ విన్నట్టుగా మనం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు.
Do you enjoy listening to me?
మీరు నా బోధ వినటాన్ని సంతోషిస్తున్నారా మీరు?
On the internet?
ఇంటర్నెట్ లో?
Or here?
ఇక్కడ గాని?
you may be no better than King Herod.
ఒకవేళ మీరు హెరోద్ కంటే ఏ కొంచెం కూడా మంచివారుగా ఉండకుండా ఉండొచ్చు.
It's not how much you enjoy listening.
మీరు వింటంలో ఎంత సంతోషిస్తున్నారు అనేది కాదు.
What result is it producing in your life?
వింటం ద్వారా నీ జీవితంలో కలిగిన మార్పు ఏంటి?
After listening to me for so many years.
నా బోధ అనేక సంవత్సరాలు వింటం ద్వారా.
How free have you become from the love of money?
ధనాపేక్ష నుంచి నువ్వు ఎంత విడుదల పొందావు?
How much have you overcome anger in your life?
నీ జీవితంలో కోపం మీద ఎంత జయాన్ని పొందావు?
How much have you overcome dirty thoughts and watching pornography?
ఆ అసహ్యమైన తలంపులు, వ్యభిచార బొమ్మలు చూసే విషయం ఎంత విడుదల పొందావు?
If those things are not happening,
అవి జరగనట్టయితే నీ జీవితంలో,
you are not growing more and more like Jesus Christ.
యేసు వలే అంతకంతకు నీ జీవితంలో వృద్ధి కలగజేయనడలా.
You are enjoying listening to me is exactly like Herod enjoying listening to John the Baptist.
నా ప్రసంగాలు విని నువ్వు సంతోషించినట్టయితే అది ఎలా ఉంటుందంటే హెరోద్ కూడా యోహాన్ ప్రసంగాలు విని సంతోషించినట్టుగా ఉంటుంది.
It didn't make Herod spiritual, it will not make you spiritual.
అది హెరోద్ ని ఆత్మీయుడిగా చేయలేకపోయింది, నిన్ను కూడా ఆత్మీయుడిగా చేయదు.
Herod went to hell and you can go to hell too.
హెరోద్ నరకానికి వెళ్ళాడు, చివరికి నువ్వు కూడా నరకానికి వెళ్ళొచ్చు.
You know, just because you belong to a particular church does not mean that you can escape hell.
నువ్వేదో ఒక ప్రత్యేక సంఘానికి చెందినవాడో కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళవని ఏమి లేదు.
I've often said to people in my own church in Bangalore CFC.
మా సొంత సంఘం బెంగళూరు CFC లోనే ఇలా చెప్తూ ఉంటాను.
Some of you who come here and break bread every month.
మా సంఘానికి వచ్చి మీరు రొట్టెలో పాలు పొందేవాళ్ళు ప్రతి నెల కూడా.
There's sin in your life.
మీ జీవితంలో పాపం ఉన్నట్టయితే,
you don't hate that sin.
ఆ పాపాలను ద్వేషించినట్టయితే,
you're not turning away from that sin.
ఆ పాపం నుంచి నువ్వు పక్కకు తిరగనట్టయితే,
you're not going to enter God's kingdom.
దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు.
This is very serious.
అది చాలా తీవ్రమైనటువంటి విషయం.
I say you can get angry with me.
ఒక నా మీద నీ కోపం రాకపోవచ్చు.
I will tell you the truth.
కానీ నేను నిజమే చెప్తున్నాను.
I'll be one preacher who tells you the truth.
నేను యథార్థంగా చెప్పే బోధకుడిని.
I'll be like a doctor who gives you a correct diagnosis of your condition whether you like to hear it or not.
ఒక రోగికి డాక్టర్ చెప్పినట్టు స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను నేను.
But I'll also tell you
మళ్ళా ఇంకోటి కూడా చెప్తాను,
that you can be delivered from that wretched condition.
దాని నుంచి విడుదల పొందవచ్చు అని కూడా చెప్తాను నేను.
I won't be like a doctor who says, oh, you got cancer but there's nothing I can do about it.
ఆ నేను ఇలాగా లేను, ఒక డాక్టర్ నీకు క్యాన్సర్ ఉంది, దీని విషయం నేనేమి చేయలేనని చెప్పే డాక్టర్ గా లేను నేను.
I say Jesus can do something about it.
యేసు ప్రభు నీ విషయంలో కొంత
చేయగలడు. I don't care what sin you are a slave to.
నువ్వు ఏ పాపానికి దాసుడైనా పర్వాలేదు.
I was a slave to many sins.
నేను కూడా ఎన్నో పాపాలకు దాసుడిగా ఉన్నాను.
When I came to Christ I didn't become free immediately.
ఆ యేసును నమ్ముకున్న వెంటనే నేను విడుదల పొందలేదు.
Because first of all nobody told me the straight truth like I'm telling you today.
మొట్టమొదటిగా నాకు ఎవరు చెప్పలేదు విడుదల పొందుతామని.
I wish somebody had told me the truth when I was 19 years old.
నేను 19 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇటువంటి సత్యాలు చెప్పాలని ఎంతో ఆశపడ్డాను.
Because I didn't hear the truth.
నేను సత్యాన్ని వినలేదు కాబట్టి.
I was a slave.
నేను పాపానికి బానిసగా ఉన్నా.
Jesus said when you know the truth will set you free.
ప్రభు చెప్పాడు నువ్వు సత్యమును గ్రహించినట్లయితే సత్యమును స్వతంత్రుడిగా చేయును.
It took me many years of studying the Bible to learn the truth.
బైబిల్ చదివి సత్యాన్ని గ్రహించడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు.
Then I became free.
అప్పుడు విడుదల పొందాను.
Then I understood how it's so easy to think I'm serving God when I'm serving money.
అది నాకు తెలిసినప్పుడు డబ్బును సేవిస్తూ దేవుణ్ణి సేవిస్తాను అనుకోవటం ఎంత సులభమో అప్పుడు తెలిసింది.
I can take sin so lightly and think I love Jesus Christ.
నేను పాపాన్ని తేలిగ్గా తీసుకుని యేసును ప్రేమిస్తానని చెప్పొచ్చు మనం సులభంగా.
Let me show you 1 John chapter 2.
మొదటి యోహాను 2వ అధ్యాయం చూడండి.
1 John chapter 2.
మొదటి యోహాను 2వ అధ్యాయం.
It's a very clear word.
అది చాలా స్పష్టమైన వచనం.
First of all it tells us
మొదటిగా
when the Bible speaks about the world it's not speaking about the people in the world.
లోకం గురించి చెప్తుందంటే లోకస్తుల గురించి కాదు.
The world, verse 16, is the lust of the flesh, the lust of the eyes, and the pride of life.
16వ వచనం లోకం అంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని చెప్పబడింది.
That is the world.
అది లోకం అంటే.
There is a world which is people.
ఒకవైపు లోకం అంటే ప్రజలు.
Yeah, God so loved that world and gave his son to die for that world.
దేవుడు ఆ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, దాని కొరకు ప్రాణం పెట్టాడు.
But the Bible also speaks about a world system.
మరొకవైపు ఆ లోక వ్యవస్థ గురించి మాట్లాడుతుంది.
కంట్రోల్డ్ బై ద డెవిల్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్.
సైతాన్ చేత పరిపాలించబడే లోక వ్యవస్థ గురించి చెప్తున్నాడు.
దేర్ ఇస్ ఆల్ ద మూవీస్ అండ్ రాక్ మ్యూజిక్ అండ్ టెలివిజన్ అండ్ సో మెనీ థింగ్స్.
అక్కడ వచ్చే సినిమాలు, రాక్ మ్యూజిక్, అనేక విషయాలు,
సో మెనీ బిజినెసెస్,
అనేక వ్యాపారాలు,
ఈవెన్ సో మెనీ ఎడ్యుకేషనల్ థింగ్స్,
చాలా చదువుకునే విషయాల్లో కూడా.
ద హోల్ పర్పస్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ టు కంట్రోల్ పీపుల్ సో మచ్ దే డోంట్ హావ్ టైమ్ ఫర్ గాడ్.
కాబట్టి ఈ లోక వ్యవస్థలో ఉన్నదంతా కూడా ఏంటంటే మనం దేవునికి సమయం లేకుండా చేయటమే దాని గురి.
And the lust of the eyes.
నేత్రాశ.
The lust of the flesh.
ఆ శరీరాశ.
And the pride of life.
జీవపు డంబం.
These are all the world.
ఇవంతా కూడా లోకమయం.
And it says here.
ఇక్కడ చెప్పబడింది.
Verse 15.
15వ వచనం.
If anyone loves this world, he cannot love God.
ఈ లోకమును ప్రేమించిన వాళ్ళు దేవుని ప్రేమ ఉండదు.
Impossible.
అసాధ్యము.
Just like we read, you can't love God and money.
అది ఎలా ఉందంటే నువ్వు దేవుణ్ణి సిరిని ప్రేమించలేవు అన్నట్టుగా.
Here it says.
ఇక్కడ ఇలా ఉంది.
If you love these things, there's zero love of God in your heart.
నీ వీటిని ప్రేమించినట్టయితే నీలో సున్నా ప్రేమ ఉంది దేవుని విషయం.
God wants us to love him with all our hearts.
దేవుడు మన పూర్ణ హృదయంతో ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
See what demanding God he is, that he wants all of my heart.
మనం అనుకుంటాం దేవుడు ఎంతగా కోరుతున్నాడు, పూర్ణ హృదయంతో నేను ప్రేమించాలని అడుగుతున్నాడు దేవుడు అనుకుంటాం మనం.
Supposing a woman, when she's getting married to a proposal to get married to a man.
ఉదాహరణకు అనుకుందాం ఒక స్త్రీ ఒక వ్యక్తితో వివాహం చేయడానికి నిశ్చయించబడింది.
And while they are discussing marriage,
వారు వివాహం గురించి మాట్లాడేటప్పుడు
she says,
ఆమె ఇలాగన్నది,
see, one week in a year you must allow me to go and live with some of my old boyfriends.
ఆ సంవత్సరంలో ఒక వారం నాకు ఇష్టమైనటువంటి మరి ఒక వ్యక్తితో గడపడానికి నాకు అవకాశం ఇవ్వమంటారు.
51 weeks I'll stay with you.
ఆ 51 వారాలు నీతోనే ఉంటాను.
Which of you men will marry such a woman?
అటువంటి స్త్రీని మీలో ఎంత మంది పురుషులు పెళ్లి
చేసుకుంటారు? So the bargaining goes on. She says, okay, not one week, one day in a year I'll go and live with some of my boyfriends.
ఒకవేళ మనం యేసు ప్రభుతో ఎలా అనొచ్చు, ఒక వారం కాదు ఒక్క రోజు నేను వేరే వ్యక్తితో ఉంటాను అన్నాం అనుకోండి.
Will you agree to marry that woman?
అప్పుడు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టపడతాం మనం?
Say, no, I want you every day.
మనం అంటాం ప్రతి రోజు నా కొరకే.
And she says, what a demanding husband you are.
అప్పుడు ఆమె అంటుంది అబ్బా నువ్వు ఎంత కోరుతున్నావు అంటుంది.
You won't even allow me to go and stay one night with my boyfriends?
ఒక్క రాత్రి కూడా వేరే వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తితో ఉండడానికి ఇష్టపడలేదు నువ్వు?
Tell me, which of you husbands are not demanding like that?
ఎంతమంది భర్తలు ఆ విధంగా మరి కోరటలేదు?
But when the Lord says, I want you to love me with all your heart every day of the year,
కానీ ప్రభు మీ పూర్ణ హృదయంతో ప్రతి రోజు కూడా మీరు ప్రేమించాలని దేవుడు చెప్పినప్పుడు,
ఓ హౌ డిమాండింగ్ హి ఇస్, ఐ కాంట్ లవ్ మై జాబ్, ఐ కాంట్ లవ్ మై హౌస్, ఐ కాంట్ లవ్ అదర్ థింగ్స్.
అప్పుడు మనం అనుకుంటాం అబ్బా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తే నా ఇంటిని నా ఉద్యోగాన్ని ప్రేమించలేను అనుకుంటాం.
వి థింక్ వి లవ్ గాడ్.
మనం అనుకుంటున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని.
ఎ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ వి లవ్.
మనం చాలా విషయాలు ప్రేమిస్తున్నాం.
వాట్ ఇస్ దిస్ గాట్ టు డు విత్ అవర్ సబ్జెక్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎ న్యూ కవెనెంట్ చర్చ్?
దీనికేనో నూతన నిబంధన సంఘం కట్టడానికి ఉన్న సంబంధం ఏంటి?
I'm trying to tell you the type of bricks required to build this new church covenant.
ఆ కొత్త నిబంధన సంఘం కట్టడానికి అవసరమైన ఇటుకల గురించి నేను మాట్లాడుతున్నాను.
I used to see sometimes people constructing a house.
నేను కొన్నిసార్లు చూస్తాను ప్రజలు ఇల్లు కట్టడం.
And the mason is sitting up there on a wooden platform.
ఆ మేస్త్రి దాని మీద కూర్చొని ఉంటాడు చెక్క మీద.
And from down the people are throwing up the bricks.
ఆ కింద నుంచి ఇటుకలు ఇసిరేస్తుంటాడు మేస్త్రికి.
అండ్ ద మేస్త్రి హి టాప్స్ ఇట్.
ఆ మేస్త్రి ఆ ఇటుకను చెక్కుతూ ఉంటాడు
విత్ హిస్ ట్రావెల్.
దాన్ని సరి చేస్తూ ఉంటాడు.
అండ్ హి నాట్ హ్యాపీ, హి త్రోస్ అవే, గివ్ మీ అనదర్ వన్.
ఒకవేళ అది పగిలిపోయింది అనుకోండి కింద పడేస్తాడు.
బికాస్ హి కెన్ మేక్ అవుట్ దిస్ బ్రిక్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ వన్.
ఆ ఎందుకంటే అతను అనుకున్నాడు ఈ ఇటుక దేనికి పనికిరాదు అని.
దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ద లార్డ్ బిల్డ్స్ హిస్ చర్చ్.
యేసు ప్రభు కూడా తన సంఘాన్ని అలాగే కడతాడు.
యు సే, లార్డ్, ఐ వాంట్ టు గివ్ మైసెల్ఫ్ టు యు, ఐ వాంట్ టు బిల్డ్ యువర్ చర్చ్.
ఆ ప్రభువా, నీ సంఘాన్ని కట్టాలనుకుంటున్నాను, నేను నీకు ఇచ్చుకోవాలనుకుంటున్నాను.
ది లార్డ్ టేక్స్ యు అండ్ టాప్స్ యు టు సీ.
అప్పుడు యేసు ప్రభు సుత్తి తీసుకొని మనల్ని కొడతా ఉంటాడు.
వాట్ టైప్ ఆఫ్ సౌండ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ గాయ్?
అబ్బా ఏంటి ఎటువంటి శబ్దం వస్తా అలా కొట్టినప్పుడు?
లవ్, లార్డ్ ఆఫ్ లవ్ ఆఫ్ మనీ హియర్.
అక్కడ చాలా డబ్బు.
లార్డ్ ఆఫ్ లవ్ ఆఫ్ మనీ.
ఆ చాలా ధనాపేక్ష.
నాట్ love of all time, impure pictures.
ఆ చాలా అసహ్యమైనటువంటి బొమ్మల్ని ప్రేమించటం.
Give me another break.
ఆ కింద పడేస్తాడు ఐటుగా, ఇంకొక ఇటుక తీసుకుంటాడు.
That what he says about you?
ఒకడు నీ గురించి కూడా అలా చెప్పబడుతుందా?
This is why it is so important to understand that you cannot build the new covenant church with any type of believer.
కాబట్టి ఎటువంటి విశ్వాసం అయినా సరే అటువంటి వాళ్ళతో నువ్వు సంఘాన్ని కట్టలేవు.
That's why you don't say, oh, please come, please come.
అందుకే మేము ఇలా చెప్పం, మీరు రండి 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 అని చెప్పం.
No, I say, the Lord knows whom he can use to build this church.
దేవునికి తెలుసు ఎవరి ద్వారా సంఘాన్ని కట్టగలడు.
We have a church in one of our Tamil Nadu towns.
తమిళనాడులో ఒక పట్టణంలో మాకు సంఘం.
I was there for some meetings. At the end of it we had a question time.
అక్కడ ఒక ప్రశ్న సమయం వచ్చింది ఆ కూటాల్లో.
They asked me a question, Brother Zach, I have a question.
అక్కడ ఒక ప్రశ్న అడిగారు.
One of the brothers in the church.
ఆ సంఘంలో ఉన్న ఒక సహోదరుడు ఇలా అడిగాడు.
Brother Zach, in every church people are saying, come to our church, all are welcome, please come, 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 come.
ఆ Brother Zach గారు మరి చాలా సంఘాల్లో అందరిని రండి 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 అని ఆహ్వానిస్తూ ఉంటారు.
Only in our church you get up and say, go away, don't waste your time over here.
ఆ మన సంఘంలో మాత్రం మీరు వెళ్ళిపోండి మీ సమయం వృధా చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు.
I say, I don't say that to everybody.
నేను అది అందరికి చెప్పను.
I say, if you're not serious about following Christ, go away, don't waste time here.
నువ్వు క్రీస్తును వెంబడించిన విషయంలో తీవ్రంగా లేకపోతే వెళ్లిపో అని చెప్తాను.
We want people who are serious.
మనం చాలా తీవ్రంగా ఉండాలి.
So that's why I say.
అందుకే చెప్తాను.
I mean, if you have organizing a football team to win a match.
ఒకవేళ ఫుట్బాల్ గేమ్ ఆడి ఒక మ్యాచ్ గెలవాలనుకుంటే.
And one fellow just wants to play the fool with the football all the time himself. He doesn't want to participate in the team.
ఆ టీమ్ లో ఒకడు ఆట ఆడడానికి ఇష్టం లేదు ఏదో పై పైకి చూస్తున్నాడు.
What will I tell him?
ఏం చెప్తాను?
You go away, we don't want you here.
ఆ నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు.
We want people who want part of the team and win.
ఆ ఈ టీమ్ లో ఒక వ్యక్తిగా బాధ్యతల వ్యక్తిగా ఉండి ఆడేవాడు కావాలి మాకు.
We don't want great numbers in the church, but we want wholehearted people.
మా సంఘంలో ఏదో పెద్ద పెద్ద సంఖ్యలు అవసరం లేదు, కానీ తీవ్రంగా వెంబడించే వాళ్ళు కావాలి.
It's only such people that can build a new covenant church.
అటువంటి ప్రజలతోనే కొత్త నిబంధన సంఘం కట్టబడుతుంది.
That's what I preached.
అదే నేను
బోధించాను. When I was 35 years old, 37 years ago.
37 సంవత్సరాల క్రితం నా వయసు 35 సంవత్సరాలు ఉన్నప్పుడు అదే బోధించాను నేను.
I preach the same thing today.
అదే ఈ రోజు కూడా బోధిస్తాను.
I never changed my message. Maybe I made it a little more strict, that's all.
ఆ నేను నా వర్తమానాన్ని మార్చలేదు, అయితే దాన్ని కొంచెం ఖచ్చితంగా చెప్తున్నాను.
Because that's God's standard.
ఎందుకంటే అది దేవుని యొక్క ఖచ్చితమై ఉన్నది.
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father,
పరలోకమందున్న మా తండ్రి,
I pray you'll help us to take your word seriously.
నీ వాక్యాన్ని తీవ్రంగా తీసుకోవడం మాకు సహాయం చేస్తావని నమ్ముతున్నాం ప్రభు.
Give us grace to live for your glory.
నీ కృపను మాకు అనుగ్రహించి నీ కొరకు జీవించే కృపను దయచేయండి.
In Jesus' name.
యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి.